ముందు సన్ రైజ్ పెడతాం. అంటే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నా. చాలా అందంగా రైజ్ అవుతున్నటువంటి సన్ రైజ్, సముద్రం, ఇది ఫస్ట్. అది దాని కింద సౌభాగ్య సూర్యోదయము అని రాయి. ఇంత ఇలా ఎంటర్ అవుతారు కదా ఎగ్జిబిషన్లోకి, అంచేత మొట్టమొదటి సౌభాగ్య సూర్యోదయం ముందు వాళ్ళకు కనిపిస్తుంది. జీవాత్మ ఫోటో ఎక్కడ దొరుకుతుంది మనకి? జీవాత్మ సౌభాగ్య సూర్యోదయం వస్తుంది, ఇవన్నీ పెద్ద ఇది ఉంటుంది అని నెక్స్ట్ దానికి వెళ్తారు. ఆయనకి ఎలా అయింది? కాదు, సూర్యోదయం అయ్యాకే నీకు తెలుస్తుంది. సూర్యోదయం అవకముందు ఎట్లా తెలుస్తున్నామా నీకు? పాయింట్ అర్థమైందా? అదే ఆ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి చాలా. ఇప్పుడు దానికి నేను అంటే ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది సబ్జెక్ట్ మ్యాటర్ కాదు, దాన్ని క్లుప్తంగా ఎలా చెప్పాలి దానికి ఏంటంటే, నెక్స్ట్ దాంట్లో పరిణామ క్రమము అని హెడ్డింగ్ పెట్టండి. ఇవల్యూషన్, ఖనిజ జగత్తుకి సూర్యోదయం అవుతే వృక్ష జగత్తే ఏర్పడుతుంది. సూర్యోదయం అంటే ఏంటో తెలియదు చాలామందికి. గురువు గారు ఫస్ట్ హెడ్డింగ్లోనే నానా గందరగోళం చేశాడని. ఇక్కడ మీరేం చేయాలంటే అక్కడ ఫొటోస్లో ఖనిజ జగత్తుకి నవరత్నాలు పెట్టాలి. వృక్ష జగత్తు దగ్గరికి వెళ్తాం కదా, ఇక్కడ తులసి, వేప, బిల్లవృక్షం, రావి రాసుకున్నాక చెప్పు, కన్ఫ్యూజ్ అవ్వకు. ఒకదాని తర్వాత ఒకటి చెప్తున్నా కరెక్ట్గానే? ఉసిరి ఐదు అయ్యాయా? నాలుగు అవ్వాలి. ఇంకా తులసి చెప్పానా? ఉసిరి, రావి, అరటి, కదిలి. కదిలి అన్నాను కదా, హనుమంతుడు లేపుతాడు. కదిలి అంటే అరటి, అరటి, మామిడి. మామిడి ఆకు లేకుండా సమిధలే ఉండవు, మాకి ఏమీ ఉండవు. అయ్యాయా తొమ్మిది? అశోక రావాలి. అశోక అదే కొబ్బరి, కానీ కొబ్బరి సృష్టిలో రాదు, అది విశ్వామిత్రుడు క్రియేట్ చేసింది. అన్నట్టే, కానీ నా యాంగిల్ వేరు. కానీ ఏదైనా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దానికి. అయినా ఇప్పుడు రత్నాల నుంచి వృక్షాలు ఏర్పడుతున్నాయి. అంటే రత్నాలకి అంటే రాళ్లకి సౌభాగ్యం సూర్యోదయం అవుతే అవి చెట్లుగా మారుతాయి. వృక్ష జగత్తుకి సౌభాగ్య సూర్యోదయం అవుతే జంతు జగత్తు వస్తుంది. అంతేనా? ఏ రోజులా కదా. అంటే నువ్వు రాసుకో, తర్వాత చూద్దాంలే పేర్లు, తర్వాత చూద్దాం రత్నాలు. అవి వృక్ష జగత్తుకి సౌభాగ్య సూర్యోదయం అవుతే జంతు జగత్తు ఏర్పడుతుంది. జంతు జగత్తులో జంతు జగత్తుకి సౌభాగ్య సూర్యోదయం అవుతే దేవ జగత్తే ఏర్పడుతుంది. హ్యూమన్స్ లేడు అసలు, మనుషులుగా తెలియాలి ముందు. అసలు దే నీడ్ నాట్ ఎగ్జిస్ట్ అసలు. వాళ్ళు ఒక్క సెకండ్లో ఎత్తి పారేస్తారు వాళ్ళు, ఎత్తే తెలుసుకుంటే. వీళ్ళు ఏదో పోజు కొట్టుకుంటారు. కదా. దాని కిందన మానవుడు జంతువులలో దేవజగత్తు పొందగలిగే అర్హత గల స్థాయి. మనిషి జంతు జగత్తులో దేవ డివైన్ కింగ్డమ్ అంటే బాగుంటుంది, తెలుగులో రాజ్యం అంటే బాగుండదు, డివైన్ కింగ్డమ్కి వెళ్ళగలిగే పాసిబిలిటీ ఉంటుంది. దాని తర్వాత 84 లక్షల ప్రాణుల టేబుల్ ఉంది, ఒకటి బొమ్మ థియోసాఫికల్ సొసైటీలో. మరి అది ఏ పుస్తకంలో ఉందో నాకు చూపించు. ఇప్పుడు నీకు అర్థమవుతుందా దేవ సంస్కృతి దిగ్దర్శనం ఎటు వెళ్తుందో? ఎవల్యూషన్ గురించి మానవుడు జంతువు డివైన్ నర నారాయణని మనిషి క్రియేట్ చేసుకున్నాడు. యాక్చువల్గా రావణాసురుడు టైంలో కూడా నరులకి వానరులకి అసలు ఇంపార్టెన్స్ లేదు ఎవల్యూషన్లో. అలా వాళ్ళు ఏం చేస్తారులే అనుకున్నాడు. మినరల్ లైఫ్, మినరల్ లైఫ్ నుంచి పెద్ద నాకు ఏం కనిపించదు. ఏంటి వాళ్ళు ఉందా బుక్? ఇప్పుడు ఇదంతా ఇవల్యూషన్ జరుగుతోంది మనిషికి ఇంతే. కానీ మనిషి కూడా అడ్వాన్స్డ్ మెన్ దాటేసి డిసైపుల్షిప్లోకి వచ్చేసరికి బ్రేక్ వచ్చేస్తుంది. అంతే, ఈ ముగ్గురే ఉన్నారు మానవులు, హ్యూమన్. ఇక్కడ ఏంటి రాసింది? యానిమల్. ఇక్కడ ఏంటండి? వెజిటబుల్. అమ్మాయి ఎక్కడుంది? ఇదిగో ఖనిజ జగత్తు నుంచి వెజిటబుల్ జగత్తుకి వెళ్ళాం. కానీ ఖనిజానికి వెజిటబుల్స్కి లింక్ ఏం లేదు, దే ఆర్ డిఫరెంట్ ఇవల్యూషన్. ఇవి ఇలా ఉంటాయని నేను. దీని తర్వాత యానిమల్ కింగ్డమ్లో ఇవి ఇన్ని ఉన్నాయి, ఈ క్లౌడ్ స్పిరిట్స్, ఏంటిది ఫైర్ స్పిరిట్స్, ఇవంతా యానిమల్ దాంట్లోనే. ఇక్కడి నుంచి హ్యూమన్ దగ్గరకు వచ్చేసరికి ప్రిమిటివ్ మ్యాన్. కానీ వీళ్ళతో సమానంగా యాస్ట్రల్ దేవాలు ఎదుగుతూ ఉంటారు. ఈ యాస్ట్రల్ దేవాదిని మనం గ్రామ దేవతలు అంటాం. కానీ వీళ్ళకి వీళ్ళకి లింక్ ఏం లేదు. లింక్ పెట్టుకుంటే అవి ఆ బలులు అవి అందుకు వచ్చేవి. అసలు లింక్ లేదు ఎవల్యూషన్లో వాటికి. ఇక్కడ ఏంటుందమ్మా, ఇక్కడ ఇండివిజువలైజేషన్ జరుగుతుంది, జీవాత్మ అనేది అందుకు. ఈ యానిమల్ కింగ్డమ్ నుంచి ఎప్పుడైతే ఇక్కడికి వస్తావో మనకి ఒక కాజల్ బాడీ ఏర్పడుతుంది, జీవాత్మ. దాని లక్ష్యం ఏంటి? ఇక్కడికి వెళ్ళాలని. ఇవన్నీ ఒకళ్ళకొకళ్ళకి హెల్పర్సే. అంతే తప్ప ఇవల్యూషన్లో చూసుకుంటే వీళ్ళు వీళ్ళు ఒకటే. వీళ్ళెవరు? వీళ్ళు ఇక్కడ అడ్వాన్స్డ్ మెన్కి వీళ్ళకు ఉండదు అడ్వాన్స్డ్. ఇవి ఈ నుంచి డైరెక్ట్ జంప్ చేసేస్తారు వీళ్ళు దేవతలు. అర్థమైంది కదా? ఇది ఇది ఇవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఇస్తాం. అక్కడ టేబుల్ టేబుల్ ఇచ్చాక నేను ఎక్కడో ఒక చోట ఇవంతా 84 లక్షలకి ఎలాగే ఈక్వేట్ అవుతుందో ఉంది పురాణాల్లో. అది ఎక్కడో నోట్ చేశాను. ఏ బుక్లో ఉందా? ఉందా? ముందు సౌభాగ్య సూర్యోదయం అని పెట్టాం కదా. కానీ సౌభాగ్య సూర్యోదయం నీ ఇవల్యూషన్ బట్టి మారిపోతుంది. సూర్యోదయం చేత ఎప్పుడు సూర్యోదయించినా నీకోసం ఉదయించటం లేవాడు. ఖనిజానికి ఉదయిస్తున్నాడు. అవన్నీ ఇవల్యూషన్లో కరెక్ట్గా వెళ్తున్నాయి. మనిషికి అసలు ఇవల్యూషన్ గురించి తెలియదు. అది ఫస్ట్ చెప్పాల్సింది. దేవ సంస్కృతిలో దేవతలతో పాటు నువ్వు ఈక్వల్గానే ఎదుగుతున్నావు. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ డివినిటీ అండ్ దట్. ఇవి రెండు సోలార్ స్పిరిట్స్లో కలుస్తాయి. ఇది సరే 84 లక్షలు వచ్చేస్తాయి అందులో. నెక్స్ట్ దాంట్లో కబీర్, సమర్థ గురు రామదాస్, రామకృష్ణ పరమహంస బొమ్మలు వస్తాయి. ఇందుకు వస్తాయి. ఇందుకు ఆ మూడు జన్మలు చెప్పారు అని చెప్తాం. చేత జన్మ జన్మల బంధం అని హెడ్డింగ్ పెడతాను దానికి. ఇప్పుడు గురువు గారు ఏం చెప్తారు, ఇవి మూడు ముఖ్యమైన జన్మలు అంటాడు. చాలా జన్మలు ఉన్నాయి నావి, కానీ ఈ మూడు ముఖ్యమైన జన్మలు అని. దానికి కారణం ఏంటంటే దాని కింద రాస్తాం, లేకపోతే పక్కన ఇంకో దాని మీద రాయాలి మనం. ఈ మూడు బొమ్మలు పెట్టాక ఇవల్యూషన్ యొక్క లక్ష్యము యోగము, పరిణామక్రమం యొక్క లక్ష్యము యోగము. యోగం అనగా కింద చేతనత్వం నుంచి దానిని కలుపుకుంటూ ఉచ్చ చేతనత్వంలో జీవించటం, నిరంతరము జీవించటం అని. కింద హై స్కూల్ యారో పెట్టి ఇంటర్మీడియట్ యారో పెట్టి డాక్టర్ అదనమాట భావం. 10 క్లాసులు చదువుతాడు, చదివాక హై స్కూల్ అవుతుంది. అంటే హై స్కూల్ పాస్ అయ్యాడు అంటే ఆ చేతనత్వం ఒక లెవెల్కి వచ్చేసింది ఎడ్యుకేషన్లో, అలాగే ఇవల్యూషన్లో చేతనత్వం. అలాగే ఇంటర్మీడియట్, ఇంటర్మీడియట్ అయ్యేసరికి డెసిషన్ మేకింగ్ వస్తుంది ఎటు వెళ్తాడు అని. అలాగే ఇక్కడ ఉంటుంది యోగంలో కూడా, యు హ్యావ్ టు డిసైడ్. దాని తర్వాత డిగ్రీ ఆర్ డాక్టర్ ఆర్ ఏమవుతే అది, అంతేనా? అది అర్థమైంది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే జీవాత్మ మూడు స్థాయిలలో యోగం సాధించాలి అని రాయి. జీవాత్మ మూడు స్థాయిలలో యోగము సాధించాలి. యోగము అన్నది ఆ డెఫినేషన్ నిరంతరం మనస్సులో ఉండాలి, లేకపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. నువ్వు చేసేది యోగం కాదు, ప్రాణాయామాలు కానీ ఇది ఏమీ యోగాలు కాదు. ఆ కాన్షియస్నెస్కి వెళ్ళటానికి ప్రాక్టీస్, అంతే తప్ప ఈ ప్రాక్టీస్ హ్యాస్ నో మీనింగ్. ఇఫ్ యు డో అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తే ఫెయిల్ అయినట్టే. ఏంటా మూడు ఏం చెప్పాను, అవి అని కింద రాయి. ఓ ట్రయాంగిల్ లాగా వేసి కర్మ భక్తి జ్ఞానం. ఆ ట్రయాంగిల్ని ఎలా అయినా పెట్టుకోవచ్చు, చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. అంటే ఒక ట్రయాంగిలే ఉంటుంది, కానీ దాన్ని నువ్వు మూడు రకాలుగా చూడొచ్చు. కర్మ ఎపిక్స్లో ఉండొచ్చు, భక్తి ఎపిక్స్లో ఉండొచ్చు, జ్ఞానం ఎపిక్స్లో ఉండొచ్చు. కానీ మిగతా రెండు బేస్కి వస్తాయి, కానీ మూడు కలుస్తాయి. ఇది అందరి ప్రారంభం, అందరి లక్ష్యము, ప్రతి జీవాత్మ యొక్క లక్ష్యము ఇదే. అందువల్ల దేవమానవుడు పోయే ముందు ఈ మూడు యోగాలు వ్యక్తికి పరిపూర్ణంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇలా ఉందనుకో, హై స్కూలు ఇంటర్మీడియట్ డాక్టరు, హై స్కూలు ఇంటర్మీడియట్ ఇంజనీరు, హై స్కూల్ ఇంటర్మీడియట్ సైంటిస్ట్, ఏం చదివినా ఇవి రెండు బేస్గా ఉంటాయి అలా అనమాట. కానీ దానికి కూడా 12 ఏళ్ళు కష్టపడాలి, అంతే తప్ప అది డక్కుమని వచ్చేది. అని చేత అనేక జన్మలు ఎత్తాలి జీవాత్మ అని కబీర్ జ్ఞాన యోగము అని రాయి. అక్కడ స్పెషలైజేషన్ చేశారు అదే, అక్కడే అదే అదే చెప్తున్నా నేను నీకు, ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అది ఎక్స్ప్లెయిన్ చేసేవాడు చెప్పాలి, ఇదంతా రాస్తే మళ్ళీ నీకు ఎగ్జిబిషన్ ఎలా అవుతుంది. అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడు, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి వాడికి. అంచేత కబీర్ దాస్కి ఆయన ఏం సాధించాడు అంటే జ్ఞానయోగం సాధించాడు అని. ఆయనవి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి కొటేషన్స్. ఏంటంటే ఆ దోహాల్లో పత్థర్ మిలే తో హరి మిలే తొమ్మై పూచు పహాడ్, చిన్నరాయి ఎందుకు, నేను పెద్దరాయిని పూజిస్తాను అని అలాంటివి కొన్ని రెండు మూడు పెట్టచ్చు ఆయన అలాగా జ్ఞాన యోగం గురించి. దాని తర్వాత మాల చేసేవాళ్ళని వికరిస్తాడు, కర్మేతో మాలా ఫిరే నాలుగు తిరుగుతూ ఉంటుంది, మనసు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటుంది, ఇదేం జపం అంటాడు. అలాంటివి కొన్ని మనకి ఇమీడియట్గా వీక్ పాయింట్స్ మీద ఆయన కొట్టిన దెబ్బలు అవి పెడతాం కబీర్ దాస్కి. సమర్థ గురు రామ్ దాస్గా కర్మయోగం, కర్మయోగము దేశ ప్రేమ హనుమంతుడివి పెట్టాడు. హనుమంతుడు ఎందుకు కర్మ ఎక్స్ప్రెస్, సేవ కర్మయోగం యొక్క ఎక్స్ట్రీమ్ అనమాట. అందుకే రామ కాజు వినే, రాముడు పని లేకపోతే హనుమంతుడు ఏం చేయలేడు, కర్మయోగం ఎంత. ఇంకెత్త సమర్థ గురు రామదాస్ కర్మయోగం స్పష్ట చేశాడు. దానికి ఎన్ని జన్మలు ఎత్తాడో మనకు తెలియదు. ఆ స్థితికి వెళ్ళటానికి కబీర్గా పుట్టడానికి ఎన్ని జన్మలు ఎత్తాడో మనకు తెలియదు. అలాగే నీ జన్మ ఏంటి ఇప్పుడు దానికి కూడా గురువుగారు చెప్తారు ఎందుకో అంత ఇంపార్టెన్స్. ఈ మూడు మీరు చేయక్కర్లేదు, మీరు ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ అని నేను చెప్తున్నాను, మీకు ఎందుకు అర్థం కాదంటాడు. సౌభాగ్య సూర్యోదయం అది గురువుగారికి మాత్రమే కాదు, అది చదివిన ప్రతివాడికి అర్థమవుతే అసలు నువ్వు చేయక్కర్లేదు కర్మయోగం భక్తియోగం జ్ఞానయోగం. మీ ప్రీవియస్ బర్త్లో అది పూర్తి చేస్తేనే ఆయన దగ్గరికి రాగలరు, రాపితే రారు. వచ్చాక అది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇప్పుడు అర్థమవుతుందో దేవ సంస్కృతికి ఎలా వెళ్తుందో ఎగ్జిబిషన్ సౌభాగ్య సూర్యోదయం. అందులో ఆ చాప్టర్లోనే ఎలా వెళ్ళాలో కూడా చెప్పాడు ఆయన. అవి అందుకని అష్టోత్తర నామావళి అది అలా బ్యాలెన్స్ చేసి రాశాను నేను. ఇంకేది ఇప్పుడు ఇవి అర్థమైంది కదా, సమర్థ గురు రామదాస్ కర్మయోగం ఇవల్యూషన్ ఆఫ్ లైఫ్ లైఫ్. దాంట్లో యానిమల్ మినరల్ అవంతా ఎలా ఇవాల్వ్ అవుతాయో చెప్తూ అందులో పైన చెప్తాను నేను. పైన పైన చెప్తుంది చూడు, పైన మ్యాన్ దేవాజు అని ఇస్తాడు వేరువేరుగా. యాస్ట్రల్ దేవాజు, ప్రిమిటివ్ మ్యాన్, లోవర్ మెంటల్ దేవాజు, అడ్వాన్స్డ్ మ్యాన్ కనిపించిందా? సోలార్ స్పిరిట్స్ అని హెడ్డింగ్ ఉంటుందా ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ కింద? సోలార్ స్పిరిట్స్ అని ఉందా దానికి? సోలార్ స్పిరిట్స్ కింద ఒకవైపు హయ్యర్ మెంటల్ దేవాజు, అడెప్ట్స్ అని సూపర్ హ్యూమన్లో ఉంది. అది ఉంది కదా నిబుల్లో. ఇవన్నీ కూడా ఎన్నెన్ని లక్షలు ఒకేసారి ఉంటాయో చెప్పాను. మొత్తం మీద టోటల్ చేస్తే అది 84 లక్షలు అవుతాయి ఈ మొత్తం ఇవల్యూషన్ ఆఫ్ లైఫ్. కానీ మనిషికి మాత్రం మొత్తం టేబుల్లో అడ్వాన్స్డ్ మ్యాన్, డిసైపుల్, అడెప్ట్స్ ఇంపార్టెంట్. ఇంకేంటే ఆర్డినరీ మ్యాన్, ప్రిమిటివ్ మ్యాన్ మనం కావు. అడ్వాన్స్డ్ మ్యాన్లో డిసైపుల్స్గా ఉన్నామా లేదా చూసుకోవాలి. డిసైపుల్స్గా ఉంటే ఇంకా మీరు అడెప్ట్స్కే వెళ్ళాలి తప్ప ఇంకా మీకు కిందకి వెళ్ళే ఛాన్స్ లేదు. అంటే లోవర్ క్లాస్కి నుంచి హయ్యర్ క్లాస్కి వెళ్ళాక లోవర్ క్లాస్కి నువ్వు వెళ్ళాలన్నా వెళ్ళలేవు కదా. అంచేత మనందరి జాతకం ఏంటి అంటే అడ్వాన్స్డ్ మ్యాన్ లేదా ఒక గురుకి సంబంధించిన డిసైపుల్వి అయి ఉంటాడు 90%. అంటే మనలో, మనలో అంటే నేను గాయత్రి పరివారం కాదు, ఏ గురువు యొక్క సంస్థకు సంబంధించిన వాడైనా వాళ్ళందరూ డిసైపుల్సే. ఇంకా వాళ్ళ గోల్ ఏంటి అంటే ఓన్లీ వన్ గోల్, టు బికమ్ అడెప్ట్ అండ్ బికమ్ సూపర్ హ్యూమన్. మన శ్రీ అరవింద సూపర్ హ్యూమన్ అన్నాడు, సూపర్ మెంటల్ డిసెంట్ అన్నాడు, గురువు గారు ప్రజ్ఞాపుత్రులు అంటారు. ఇంకా ఏమంటే ఏముంది పేరు? అంచేత మొత్తం 84 లక్షల జీవరాశుల్లో ఈ ఇద్దరు ఎన్నుకోబడ్డారు, డిసైపుల్సే ఎన్నుకోబడ్డారు. ఇంకేంటే అడ్వాన్స్డ్ మెన్ వాళ్ళకందరూ కూడా ఏదో పడుతున్నారు, వాళ్ళు పొలిటీషియన్స్ గాను సైంటిస్ట్ గాను. పంచవీరభద్ర సాధన ఉంది కదా, వాళ్ళు అడ్వాన్స్డ్ మెన్. ఇంకా ఆర్డినరీ మెన్ వాళ్ళకి ఉద్యోగాలు చేస్తూను ఏదో ఉద్యోగాలు ఏవో చేసుకుంటూ ఉంటారు కదా. ఎవరి జీవితాన్ని చూసినా ఆ అడ్వాన్స్డ్ మెన్ 5 గురు. ఇంకా నువ్వు పని చేస్తూ ఉంటే క్లర్క్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పొలిటికల్ ఆఫీసులోనూ, గవర్నమెంట్ ఆఫీసులోనూ, బిజినెస్ ఆఫీసులోనూ, సైంటిస్ట్ ఆఫీసులోనూ, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ ఆఫీసులోనూ, టీచింగ్ వాళ్ళు చేస్తున్న కాలేజెస్లోనూ క్లర్క్గా ఉంటాడు వాడు. వీళ్ళందరూ ఆర్డినరీ మెన్. వీళ్ళందరినీ గైడ్ చేసేటటువంటి ఆ బిజినెస్ పీపుల్, గైడ్ చేసే బిజినెస్ పీపుల్, ఆల్ బిజినెస్ పీపుల్ మళ్ళీ వాళ్ళ కిందే ఉంటారు. ఇప్పుడు గైడ్ చేయాలి కదా, గైడ్ చేసే బిజినెస్ పీపుల్, గైడ్ చేసే పొలిటీషియన్స్, గైడ్ చేసే కళాకారుడు, వీళ్ళందరూ అడ్వాన్స్డ్ మెన్. వాళ్ళు సరే డిసైపుల్స్ వాళ్ళకంటే బెటర్, హయ్యర్ లెవెల్ డిసైపుల్స్ ఇప్పుడు ఎక్కువ ఉన్నారు అనేక సంస్థల్లో. కానీ వాళ్ళు సూపర్ హ్యూమన్ స్టేట్కి అందులో అడప్ట్స్ అవ్వాలి, అది అవటం లేదు. దాని మీద అంటే ఈ మొత్తం ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్లో మనం కేవలం అడప్ట్స్కి వెళ్ళాలి, డిసైపుల్ స్టేట్లో ఉన్నాం. కానీ దీని అంతటికి సోలార్ స్పిరిట్సే దారి చూపిస్తాయి. అంచేత సూర్య విజ్ఞానం ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది. కానీ సూర్యుడు మిగతా 84-83 లక్షల వాటి అన్నిటికీ పనిచేస్తూనే ఉన్నాడు, ఆ గ్రోత్ జరుగుతూనే ఉంది. కానీ డిసైపుల్స్లో ఏంటంటే 6 నెలల్లో అడాప్ట్ అయిపోవచ్చు. 6 అంటే 6 నెలలు, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. కానీ కష్టపడే నేను ఇంకో అది ఇది చేస్తాను అంటే 12 ఏళ్ళు, దాంతో అయిపోతుంది. కానీ మరి 2012 లోపల అయిపోవాలి. అవనివాడు అసలు మానవజాతి ఉండకపోవచ్చు అప్పుడు. ఇంకేంటే ఇప్పుడు ఆ స్థితిలో ఉన్న మానవులు ఏముంది, మానవజాతి లేకపోతే లోవర్ మెంటల్ దేవాస్గా మారిపోతారు. అంతేగా వెనక్కే ఉంది, ప్యారలల్గా ఉన్నారు లోవర్ మెంటల్ దేవాల్స్. అందుచేత డిసైపుల్స్కి మానవ శరీరం లభించకపోతే లోవర్ మెంటల్ దేవాల్స్గా పోతారు. అంతే, అది క్రైసిస్ ఇప్పుడు వస్తుంది. కెమ్ మీద ఎంతుంది మనకెందుకు, యు ఆర్ ఇఫ్ యు ఆర్ ఎ డిసైపుల్ యూ బికమ్ ఎన్ అడెప్ట్, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బికమ్ ఎ డిసైపుల్ దట్ హ్యూమన్ విల్ బి వ్యానిష్ ఆన్ 21/12/2000. వాళ్ళు ఎప్పుడు డేట్ కూడా ఇచ్చేస్తారు కదా గురువులు. అందులో మన పురాణాలు అవి హరికథలా చదువుతాం, కానీ నారదుడు ముందే చెప్తాడు కంసుడు వాళ్ళకి, నువ్వు పోతున్నావురా అని. పోతున్నావురా అని చెప్పి వాడు మారకపోతే పోతాడు. అది పోవటం ఖాయం, మారిన వాడు పోవాల్సిన అవసరం లేదు. అంతే జరిగేది, అంతే ఇప్పుడు. కానీ ఆ సీరియస్నెస్ చెప్తే అర్థమయ్యే వాళ్ళకి చెప్పినా మనం చాలా మంచి పని చేసిన వాళ్ళం అవుతాం. అంతే తప్ప ఇలా కూర్చుని జపాలు చేస్తూ కూర్చుంటే ఏం లాభం? ఇది చెప్పాలి కదా ఎవల్యూషన్ గురించి. దానికి గురువుగారు తన జీవితంలోనే సోలార్ స్పిరిట్, సౌభాగ్య సూర్యోదయం అనే హెడ్డింగ్ పెట్టాడు ఆయన మొదటి లైఫ్ లైఫ్ చార్ట్లో మొదటి చాప్టర్. అందులో 4 మెథడ్స్ ఇచ్చాడు ఎలా రీచ్ అవ్వాలో దానికి, ఫస్ట్ చాప్టర్లోనే. అది చెప్తున్నాను, దానికి ఓ ఎగ్జిబిషన్ లాగా పెట్టించి చూద్దాం. మీరు డిసైపుల్స్, డిసైపుల్స్ నుంచి అడెప్ట్స్కి వెళ్తారా, లేకపోతే ఈ మానవజాతి దే హ్యావ్ డిసైడెడ్ టు రిమూవ్. అది మాత్రం ఎప్పుడో చేశారు ఒక మాస్టర్ మౌర్య కేహెచ్, అప్పుడు అడ్డు తగిలారు. లేకపోతే 200 సంవత్సరాల కిందట ఎగిరిపోయి ఉండేది మానవజాతి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గ్యారంటీ, ఇప్పుడు సూర్యుడే డిసైడ్ చేసుకున్నాడు కదా. సన్స్పాట్ ఆ రోజు వస్తుంది 21/12/2012లో, అది డిసెంబర్లో. అది తమాషా ఏంటంటే అది 24వ సన్స్పాట్ టైం. ఇప్పటికి 23 అయిపోయాయి. ఆంధ్రజ్యోతిలో చదివావు కదా, అంచేత 24వది అవుతుంది అది. అందుకని ఆ గాయత్రి యొక్క సోలార్ స్పిరిట్స్ 24 దేవతల్ని మీరు ఉపయోగించుకుంటే సర్వదేవతలతో మీకు హెల్ప్ దొరుకుతుంది. అంటే దేవతలకి ఇప్పుడు మీకు ఉద్యోగాలు ఇప్పించటం, రోగాలు తగ్గించటం దేవతల పని. అసలు వాళ్ళకి అదేంటో కూడా తెలియదు, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఇస్తారు తప్ప. వాడికి ఏం తెలుసు రోగం అంటే, దేవతకి ఏం తెలుస్తుంది రోగం అంటే, ఎలక్ట్రిసిటీకి షాక్ అంటే ఏం తెలుస్తుంది, షాక్ కొట్టానా అనుకుంటుంది అంతే అది. అంచేత దేవతలకి ఇవేం తెలియవు. అంచేత దేవతలు ఏవో చేస్తున్నారు. ఎందుకంటే శ్రీరామ్ శర్మ ఆచార్య లాంటి కొంతమంది గురు పరంపర వాళ్ళని బతిమాలుకున్నాయంటే అడెప్ట్ ఇస్ బిగ్ హయ్యర్ దాన్ దెమ్ కదా. లోవర్ మెంటల్ కంటే గ్రామదేవతల్ని ఈయనే ఎవరు, వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్తముట్టు చుట్టా ఆవిడతే మరి అంత కంట్రోల్ చేయగలరు వాళ్ళు. గ్రామదేవతలు ఎంత అంతే, ఇప్పుడు గ్రామదేవతలు అవసరం లేదు. మనిషికి తెలిస్తే ఓ చిన్నపిల్లవాడు గ్రామదేవతల్ని నిజంగా కంట్రోల్ చేసేయగలడు. కానీ మన అదృష్టం ఏంటంటే వాడికి తెలియదు గ్రామదేవతల్ని ఎలా కంట్రోల్ చేయాలి. అది కూడా ఒక కారణం ఉండొచ్చు ఆ సైన్స్ అంతా ఎత్తేయడానికి, మిస్యూజ్ అవుతుంది కదా. ఓం సవిత శ్రీరామచంద్ర. దానికి బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలో ఆసన ప్రాణాయామ ముద్ర అనే బుక్ ఉంది. అందులో పేజీ నెంబర్ 513 ఫిజియాలజీ ఆఫ్ యోగా అని ఉంది. అందులో ఈ ఓం సవితా శ్రీరామచంద్ర ధ్యానము ఆ పేరు వాడకుండా పాపం ఇచ్చాడు. ఇంకేంటే అతనికి తెలియదు కదా, విరజానందో ఎవరో రాశారు బుక్, ఆధారిత వాళ్ళ బుక్ అన్నమాట. చాలా జాగ్రత్తగా చదవండి అది. 513 పేజీ నుంచి స్టార్ట్ అయింది అది. నేను బెంగళూరులో 5 మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్ పెట్టి చదివేది. మరి నేను చేస్తా, నాకేమో మహిమాసిద్ధి వచ్చేసింది టెలిస్కోప్. చిన్న అక్షరాలు చూడాలంటే నేను మరి మ్యాగ్నిఫైయింగ్ లెన్సులు పెట్టుకుంటున్నా. టెక్నికల్ పాయింట్, కుండలిని జాగరణ మొదటి 4 పేర్లు నువ్వు చెప్పగలిగితే నేను గురువు గారు ఇచ్చిన టెక్నిక్ చెప్తా. జ్ఞాన కర్మ భక్తి యోగాలు దాటి వెళ్ళాలి. మొట్టమొదటి పేరేంటంటే మదన్మోహన్ మాలవ్య ద్వారా గాయత్రీ దీక్ష పొందిన మహనీయుడికి నమస్కారము. డిసైపుల్ అడెప్ట్గా మారాలి అంటే ముందు భౌతిక జగత్తులో నీకు దీక్ష ఇచ్చే గురువు ఒకడు ఉండి తీరాల్సిందే. గురువుగారికి గాయత్రి, మదన్మోహన్ మాలవ్య ఇచ్చాడు. మిగతా వాళ్ళకి వాళ్ళ వాళ్ళ గురువులు వాళ్ళ మంత్రాలు తంత్రాలు ఏవో ఇస్తూ ఉంటారు కదా. అది ఫస్ట్ స్టెప్ మన వాళ్ళందరికీ అయిపోయింది సౌభాగ్య సూర్యోదయానికి. కానీ దాని తర్వాత పేరేంటి? అది ఇప్పుడు ఏం తెలియాలి అంటే, వీడు కరెక్ట్గా సాధనలో ముందుకు వెళ్ళి వాడు గురువు చెప్పింది చేసుకుంటూ ఉంటే జన్మజన్మల బంధాలు తెలుస్తాయి. జన్మజన్మల బంధాలు తెలుసుకోగలిగితే వాడు అడప్ట్. మనం అడప్ట్ కాం కనుక మరి జన్మజన్మల బంధాలు మనకు ఎట్లా తెలుస్తాయి? దానికి గురువే చెప్తాడు. శుద్ధి సాయి చెప్తూ ఉండేవాడు కదా, వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ 70 ఏళ్ల బట్టి 70 జన్మల బట్టి నాతో లింక్ ఉన్నారని అందరూ చెప్తూ ఉంటారు కదా. వాళ్ళ పూర్వ చెప్తంతో ఎందుకు చెప్తున్నారు? ఎవరి సంస్థలో నువ్వు ఉన్నావో ఖచ్చితంగా నువ్వు వాళ్ళ పూర్వజన్మలతో లింక్ ఉంటే తప్ప ఆ సంస్థలో ఉండలేవు. ఇప్పుడేంటి అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, అర్జునుడు లాంటి వాడికే పూర్వజన్మలు తెలియవు. కృష్ణుడు చెప్పాల్సి వచ్చింది, నువ్వు నేను చాలా జన్మలు ఎత్తాము, దాని చేత నాకు అన్నీ తెలుసు, నీకేం తెలియదు అంటాడు. అంటాడు సరే అంటే అప్పుడు యుద్ధభూమిలో వాడు పూర్వజన్మలన్నీ తెలుసుకున్నాడా అర్జునుడు? లేకపోతే కృష్ణుడు చెప్పాడు కనుక ఒప్పేసుకుని కృష్ణుడు చెప్పినట్టు చేశాడా? ఒప్పేసుకోవాలంటే తర్వాత ఏం చేయాలి? గురువు చెప్పింది చెయ్యాలి. అది చేస్తే నువ్వు 2వ పాయింట్కి వచ్చేస్తావు. సౌభాగ్య సూర్యోదయం 2వ పాయింట్కి వచ్చేస్తావు. ఇంకేంటే జన్మజన్మల సంబంధం తెలుసుకున్నాక ఇంకా నీ గురువు అక్కర్లే. కానీ నీ గురువు నీకు చెప్తాడు అనేక జన్మల సంబంధం ఉందయ్యా బాబు ఇది మనకి అని. ప్రతి గురువు అలా మెహర్ బాబా చెప్పేవాడు, సిద్ధి సాయి చెప్పేవాడు, అందరూ చెప్తారు పూర్వజన్మలతో మనతో లింక్ ఉందని. అంచేత మొట్టమొదటి సత్రయాగంలో నేను చెప్పింది ఏంటంటే, మీ గురువుని దయచేసి వదలొద్దు, గంగలో దిగిపోతారు. ఇంజనీరింగ్ కాలేజీ చదువుతో నేను మెడికల్ కాలేజీకి వెళ్తానని ఇంజనీరింగ్ కాలేజీ వదిలేస్తే వాడి గతి ఏమవుతుంది? ఎందుకంటే ఎలాగో మెడికల్ కాలేజీకి వెళ్ళాడు, ఎందుకంటే చదవలేదు అసలు బీజెస్సీ. అందువల్ల నువ్వు ఏ గురువు సాంప్రదాయంలో ఉన్నావో ఆ గురువు సాంప్రదాయాన్ని అక్షరాల గురువు చెప్పినట్టు పాటిస్తే 2వ సౌభాగ్య సూర్యోదయం స్టెప్ అయిపోతుంది. అందుకు సత్రయాగం పెట్టి అందజేసింది గురువు గారు. అక్కడ హిమాలయాల్లో ఆ రోజు పెద్ద మీమాంసలో పడ్డారు. వీళ్ళకి తెలివితేటలు ఎక్కువైపోయాయి, లాజిక్లు ఎక్కువైపోయాయి. గురువు చెప్పినట్టు చేయదు, జన్మజన్మల లింక్ తెలీదు, అసలు ఈ జన్మే ఏంటో తెలీదు వాళ్ళకి. కిందటి జన్మ పై జన్మ తర్వాత చూద్దాం. ఈ జన్మలోనూ వారు ఏం కావాలనుకుంటే అది అవ్వచ్చు. ఇప్పుడు ప్రతి మనిషికి ఆ సామర్థ్యం ఉంది. అది చాణక్యుడు గమనించాడు. ఓ చిన్న కుర్రాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆటలో, దాన్ని పట్టుకుని వాడిని లాగేశాడు. కానీ లాగనిస్తే కదా, అదే గురువు చెప్పింది చేస్తే చాలు. నీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన చెప్పినట్టు చెప్తే ఇప్పుడు 2వ స్టెప్ అర్థమైందో సౌభాగ్య సూర్యోదయానికి. అంచేత మనం ఏ గురువు తిప్పుకుందాం, మనం గురువుని ఇప్పుడు వెతుక్కోవాలి కదా. మనకు ఎవరైనా ఉన్నారా గురువు? శ్రీరామ్ శర్మాచార్య ఉన్నాడు కదా, ఆయన ఏం చెప్తున్నాడో అర్థం చేసుకుని మనం చేయాలి గాయత్రి పరివార వాళ్ళు. కానీ ఒక చిన్న కరెక్షన్ సోలార్ స్పిరిట్స్ నుంచి వచ్చింది. మీరు ఏ గురువు శిష్యులైనా గాయత్రి మంత్రం మాత్రం 24 చేసుకోండి. ఇంకేంటే మీరు బ్రాహ్మణ వైశ్య శూద్ర ఎవరు అవుతారు, దానికి దండం వేసుకోవాలి, ద్విజత్వం పొందాలి. ద్విజత్వం పొందాలి అంటే గాయత్రి ఉండాల్సిందే కదా. అందుకే అందరూ గాయత్రి మాత్రం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే, లేకపోతే నువ్వు ఏ గురువు శిష్యుడు అయినా ఫెయిల్డ్. గ్యారంటీగా ఫెయిల్డ్. అది పాపం ఆయన గమనించి ఈ వేదాలు బ్రాహ్మణ్స్ వీళ్ళందరూ కూడా గాయత్రిని అందరూ చేయనివ్వటం లేదని చెప్పి ఆర్య సమాజం ద్వారా వచ్చారు. ఆర్య సమాజం ద్వారా వచ్చి థియాసఫీతో కలవమన్నారు. అంటే ఆయన కలవలేదు దయానంద. వీడేమో వాళ్ళతో కలిశాడని వివేకానంద చాలా ఒళ్ళు మండిపడ్డాడు. మెడ్రాస్లో పెద్ద లెక్చర్ ఇచ్చాడు దాని మీద. అంటే వివేకానందకి ఈ కాన్సెప్ట్ తెలియదుగా. సరే అది మనకెందుకులే, కానీ అది ఎప్పుడైనా మాట వస్తే వివేకానందకి తెలియక చేసిన తప్పది. థియోసాఫికల్ సొసైటీ మీద పడ్డాడు అప్పుడు అందరూ. అంటే ఇప్పుడు దయానంద సరస్వతి బెదిరిపోయి దూరం అయిపోయాడు. అప్పుడేం చేయాలి? మళ్ళా పుట్టాడు శ్రీరామ్ శర్మ ఆచార్య శ్రీగా పుట్టాల్సి వచ్చింది. లేకపోతే రామకృష్ణ పరమహంస వివేకానంద సపోర్ట్ చేసి ఉంటే అప్పుడు ఈయన పుట్టాల్సిన అవసరం లేదు. అంచేత గురువు చావటానికి పుట్టడానికి కూడా శిష్యులే కారణం. ఇది రెండోది అర్థమైంది. ఇది జన్మ సంబంధం గురించి చెప్తున్నాను నేను మీకు, ఈ లింక్ అర్థం అవ్వాలని. సరే, గురువు చెప్పినట్టు చేస్తున్నాం. తర్వాత ఏం చేయాలి? ఇక్కడ చాలా మందికి ఇంద్రియము అంటే గ్రహించేటటువంటి ఒక శక్తి అని మర్చిపోయారు. సెక్సువల్ ఎనర్జీ నాలిక అని అంటున్నారు తప్ప ఇంద్రియము అంటే గ్రహించేది అని. స్వాదేంద్రియం ఏంటి మంది? నాలిక. నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా ఇంద్రియం అంటే ఏంటి. ఇప్పుడు ఇస్త్రీ పెట్టి ఉందమ్మా, ఇస్త్రీ పెట్టి ఉంది, ఎలక్ట్రికల్ టీవీ ఉంది, టీవీతో మనం పాటలు వింటాం చూస్తాం, ఫ్రిడ్జ్తో చల్లబరుచుకుంటాం కదా. అంచేత ఫ్రిడ్జ్ ఇంద్రియమా? ఫ్రిడ్జ్లో ఉన్న ఎలక్ట్రిసిటీ ఉంటే అది ఇంద్రియంగా పనిచేస్తుందా? ఇది అర్థమైందా ఇంద్రియం? అంచేత స్వాదేంద్రియం ఎక్కడుంది మన దగ్గర? ఎక్కడుంది? ఇంద్రియం అంటే కరెంట్ కదా. రుచిని చూసేది రుచి చూపిస్తుంది, కన్నేమో కన్ను చూపిస్తుంది. కానీ స్పర్శ ఇవంతా దేనివల్ల వస్తున్నాయి? అవి కదా ఇంద్రియాలు. ఏంటా ఐదు? నాలిక ఏ చక్రంతో ఉపయోగించుకుంటావు? ఎనర్జీ సెంటర్. స్వాదేంద్రియము స్వాధిష్టానము. జననేంద్రియానికి అదే స్వాధిష్టానమే. అది మీకు అర్థం అవటం లేదు ఇంకా ఎంత చెప్పినా. స్వాదేంద్రియము జననేంద్రియము రెండు స్వాధిష్టానం అనే పవర్తోనే కంట్రోల్ అవుతాయి. కానీ స్వాధిష్టాన పవర్ పేరేం చెప్పారు ఇందాక చెప్పింది నేను? ఆ చక్రం పేరేంటో చెప్పానమ్మా. స్వాధిష్టాన చక్రం అంటే ఏంటో. స్వాధిష్టానం అంటే అర్థం ఏంటే? సాంస్క్రిట్ లో చెప్పు. స్వాధిష్టానంలో ఉంటే అంటే ఆ చక్రాన్ని కంట్రోల్కి వస్తే అప్పుడు సౌభాగ్య సూర్యోదయానికి మూడోది డెవలప్ అవుతుంది. ఇప్పుడు స్వాధిష్టానం అంటే అక్కడ తత్వం ఏంటి? జలతత్వం. మూలాధారానికి మూలాధారము పృథ్వీతత్వం. పృథ్వీతత్వానికి వాహనం ఏంటి? ఏనుగ. జలతత్వానికి ఏంటి? మకరం కదా. అంచేత గజేంద్ర మోక్షం కనుక సాధన చేయగలిగితే స్వాధిష్టాన చక్రం జాగృతం అవుతుంది. అది అంచేత ఇక్కడ స్వాదేంద్రియ జైనేంద్రియ అంటే నువ్వేం తింటున్నావు? నువ్వేం తింటే ఎవడికి కావాలి? కరెంట్ ఉంటే ఏదైనా తినొచ్చు, కరెంట్ లేకపోతే నువ్వు తినాలనుకున్నా ఏం తినలేవు. అంచేత స్వాధిష్టాన చక్రంలో అక్కడ పాయింట్ ఏంటంటే కింద ఏనుగుంది, ఆ ఏనుగుని నీళ్ళల్లో మకరం ఉంది, అది పట్టుకుంది, అది పక్క ఎక్కడికి వెళ్ళనివ్వటం, అక్కడికే లాగేసుకుంటుంది. జలతత్వాన్ని మూలాధారం గెలవలేదు. కింద కోర్సు హై కోర్సుని ఎలా గెలుస్తుంది? ఇంపాసిబుల్. అంతేత గెలవలేదు. ఇంపాసిబుల్, అది సైంటిఫికల్లీ లాజికల్లీ ఇంపాసిబుల్. కానీ ఓ టెక్నిక్ ఉంది. హయ్యర్ వోల్టేజ్ నుంచి కనుక హయ్యర్ కరెంట్ వస్తే కింద రెండు ఫ్యూజ్ ఎగిరిపోతాయి. అదే సమర్పణ యోగం. అది అక్కడ అయి ఉంది, అగ్ని ఉంది. హయ్యర్ స్టేజ్ అగ్ని కదా, ఆ అగ్నిని ఎలా ఉపయోగించుకుంటాము అనేది యజ్ఞాధేయది. యజ్ఞం అంటే అది అగ్నిని ఉపయోగించుకోవటం. అంటే పైదాన్ని కనుక ఉపయోగించుకుంటే గజేంద్ర మోక్షం వస్తుంది. కానీ నీకు తెలిస్తేగా యజ్ఞభావం అంటే నువ్వు ఏదో యజ్ఞం చేసి స్వాహ 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 అంటే అది మణిపూరక చక్రం యాక్టివ్గా ఉంటే స్వాహ స్వాహ, లేకపోతే ఏమీ లేదు. అర్థమైందా? ఏం చెప్తున్నాను నేను ఇప్పుడు మీకు, ఎందుకు ఇదంతా చెప్తున్నాను? లెక్చర్ ఇవ్వాలనిపించా? లెక్చర్ ఇవ్వాలని కాదు, నాలుగు లెవెల్స్లో సౌభాగ్య సూర్యోదయం జరుగుతుంది. మూలాధార చక్రంలో కర్మయోగం, స్వాధిష్టాన చక్రంలో భక్తి యోగం, మణిపూరక చక్రంలో జ్ఞానయోగం. పేర్లు సరిపోయాయి కదా వాటికి? అగ్ని జ్ఞానాగ్ని, భక్తి జలము, సుధ సుధ అంటాం కదా, భక్తి సుధ అంటే ద్రవమేగా. పృథ్వీ కర్మయోగం. ఈ కర్మ భక్తి జ్ఞానయోగాలు మీ అందరికీ అయిపోయాయి ఇప్పుడున్న మానవులకి అని ఏ గురువైనా చెప్తే తప్ప అది. ఇంచేత ఎవడో ఎక్కడో ఈ ప్రపంచం అంతా ఇంత ఎదిగిందని తెలియనటువంటి ఆఫ్రికన్ జంగల్స్లో బట్టలు కూడా కట్టుకోవటం రానటువంటి ఒక ఆటవిక జాతి ఉంది. అదే ఏదో జాతి, అక్కడి నుంచి ఓ పిల్లవాడిని తీసుకొచ్చి వాళ్ళని మీద ఇంజనీర్ చేయవచ్చా చేయలేరా? చేయాల్సింది జ్ఞానాభిందుగా. అందువల్ల కర్మ జ్ఞాన భక్తి యోగాలు గంగలో పక్కన పడేయండి, ఈ మూడింటిని సమర్పణ చేసుకోవటం నేర్చుకోండి అని గురువు గారు చెప్తున్నారు. స్వాదేంద్రియ జననేంద్రియాలు అంటే ఇప్పుడు అర్థమైంది కదా, మూలాధార స్వాధిష్టానాన్ని గెలిచి, గెలిచాక ఏమవ్వాలి? నాలుగో పేరు వస్తుంది. అక్కడ మీరు చదువుకుని కొత్త నాలెడ్జ్ అంతా తెలుసుకుంటే తప్ప ఈ డిస్కషన్, ఇదంతా తెలియ స్వాది ఇవంతా తెలియని వాళ్ళతో ఏం మాట్లాడతామమ్మా? అంతేత పుస్తకాలు చదవాలి. ఏ గురువు పుస్తకాలు చదవాలి? ఇప్పుడు నేను చేసిన పని అదే కదా. ఇప్పుడు ఏ గురువు తాలూకు శిష్యులు వచ్చినా వాడి భాషలోనే చెప్తా. నువ్వు చెప్పలేకపోతే ఆ గురువుకు నువ్వు హెల్ప్ చేయలేవు అంతే తప్ప. కానీ ఈ యాంగిల్లో సత్రయాగం వెళ్ళింది, సత్రయాగంలో ఈ లెక్చర్స్ అన్నీ ఇచ్చాను నేను. నేను వినక్కర్లేదులే, ఏదో ఇలా చెప్తే అర్థమైపోతుంది కదా ఒక నిమిషం. సరే, ఇంతకీ సౌభాగ్య సూర్యోదయం జరగటానికి ఏమేమి స్టెప్స్ కావాలి? ముందు ఒక గురువు ఉండాలి, మదన్ మోహన్ మాలవి ఆయనకుంటే మీకు ఎవడో ఉంటాడు. రెండోది ఏంటి, జన్మ జన్మ సాంప్రదాయం తెలియటానికే ఆ గురువు దగ్గరికి వెళ్ళావు నువ్వు. ఇంకా ఆయన ఏం చెప్తే అది చేయటమే. మళ్ళీ నా జన్మను చూపించని ప్రతి ఒక్కడు అడగక్కర్లే. అర్జునుడికి చెప్తే మిగతా ఏడాక్షణులకి చెప్పాడు ఆ కృష్ణుడు, చెప్పక్కర్లే. ఏ సంస్థలో నువ్వు ఏ గురువు దగ్గర ఉంటే అవి చేసుకో. తర్వాత ఏం చేయాలి, స్వాదేంద్రియ జననేంద్రియాన్ని గెలవాలి. కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం స్పెషలైజ్ చేయాలి. చేస్తూ దాని గురించి ఉన్న లిటరేచర్ అంతా ఒక వ్యసనంలాగా నేర్చుకోవాలి. అది అయ్యాక సౌభాగ్య సూర్యోదయం అయ్యాక మాట్లాడుకుందాం. జై గురుదేవ్. నేను నా మనసులో ఇది ఉంది, నేను అసలు కుండలిని జాగడం మేమ్స్ రాసింది అంత సైంటిఫిక్గా ఆలోచించి రాశాను, ఇప్పుడు అర్థమైంది కదా. అదే ఎప్పుడూ బ్యాక్గ్రౌండ్ అదే ఉంది, ఎలా ప్రజెంట్ చేయాలి అన్నది నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. ఇంకంటే గజేంద్ర మోక్షం బొమ్మ వేసేసి ఇది స్వాధిష్టానం అది చెప్తే కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడికి ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. గజేంద్ర మోక్షం అని ఇది రెండు చెప్పగానే ఇద్దరు కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే అసలు ఈ చక్రాలు మనం అనుకుంటున్న ఇంద్రియాలు కావు. ఇంద్రియాలకి సోర్స్ ఆఫ్ పవర్ అది, లేకపోతే అసలు ఏ ఇంద్రియం పనిచేయదు. అదే వదిలేసుకుని పిచ్చివాడు దీని మీద పడ్డారు. అది గురువు గారు ఎప్పుడు తిట్టి అసలు యమ నియమాలన్నీ వదిలిపారేయండి అంటాడు ఆయన. చాలా స్పష్టంగా రాశాడు ఆయన, కనీసం వదిలేస్తే అయినా మీరు రాంగ్ ట్రాక్ నుంచి, ఎందుకంటే ఆ రాంగ్ ట్రాక్లో ఉంటే అక్కడే ఉండిపోతావు. టీవీని నువ్వేం బాగు చేస్తావు కరెంటు లేనప్పుడు? కరెంటు ఉంటే టీవీని బాగు చేయక్కర్లే. మీరు టీవీని బాగు చేస్తూ కూర్చుంటే కబీర్ది చెప్పా, సమర్థకుడు రామదాస్. మీరు ఆ కంటిన్యూటీ మర్చిపోకూడదు. సమర్థకుడు రామదాస్ ఏమో కర్మయోగం, అక్కడేంటి జ్ఞానానికి రాముడు ఇంపార్టెంట్, రామోపాసన. అందుకని ముస్లిం అయినా రాముడు కావాల్సి వచ్చాడు. కర్మయోగానికి హనుమంతుడు, భక్తి యోగానికి అక్కడ శ్రీరామకృష్ణ పరమహంస చేసిన మ్యాజిక్ అవుడు చేయలేదు. ఒకసారి నువ్వు ఎంఏ వరకు చదవాలంటే హై స్కూల్ ఇంటర్మీడియట్ బిఏ ఎంఏ చేయాలి కదా. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే ఏం చేయాలి? డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, మళ్ళీ ఇంత చేయక్కర్లే, అది ప్రూవ్ చేసేది. మూడు రోజుల్లో అయిపోయేది సకల దేవ్. కానీ మొదట ఖాళీది ఏళ్ళు పట్టింది ఆయనకు కూడా. ఇంకా ఆ ప్యారలాలిటీ, నువ్వు ఒక్కసారి ఒక గురువు దగ్గర నుంచి నువ్వు అక్కడికి వెళ్ళిపోతే ఇంకా మిగతా అంతా 3 డేస్లో వచ్చేస్తుంది అని ప్రూవ్ చేశాడు. క్రైస్ట్ మొహమ్మద్ అందరినీ పట్టుకున్నాడు. భక్తి యోగం, భక్తి యోగంలో అంటే ఇదివరకు ఏంటి, ఎవడో ఒకడు ఒక రాముడు భక్తుడు కృష్ణుడు భక్తుడు, కానీ శ్రీరామ పరమహంస అందరి భక్తులు, రియల్ అందరి భక్తుడు ఆయన. కానీ మహాకాళ్ ముందు పట్టుకున్నాడు, మహాకాళ్ టైంను పట్టుకున్నాడు ఖాళీని. ఇది బొమ్మల్లో వేయాలి, ఇంకా చాలా నీట్గా ప్రజెంట్ చేయొచ్చు, కొంచెం ఆలోచించి చేస్తే ఇవంతా. ఇప్పుడు మహాకాళ్ళు ఎందుకు పట్టుకున్నాడు భక్తి యోగంలో? నిజమైనటువంటి ప్రాబ్లమ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఫేసెస్ ఇస్ ద టైం, మనిషికి తప్ప. మిగతా వాటికి టైం లేదు, మిగతా ఏ ప్రాణికి టైం లేదు. నువ్వు లెక్క చెప్పుకుంటావు ఇది తక్కువ బతుకుతుంది అది ఎక్కువ బతుకుతుంది, దాని పుట్టడమో తెలియదు చావటమో తెలియదు. అంచేత అసలు ప్రాబ్లం ఏంటి? కాలమే. మనిషికి ప్రాబ్లం టైం, కానీ హీ కాంట్ మ్యానిపులేట్ ఇట్. కాలాన్ని మ్యానిపులేట్ చేయలేడు, ఈవెన్ దో హీ ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్. కాలాన్ని ఎప్పుడు గెలవలవు నువ్వు. ఆర్కిమిడీస్ ఒక మాట అంటాడు, గివ్ మీ ఏ ప్లేస్ టు స్టాండ్ ఐ విల్ మూవ్ ది ఎర్త్. నాకు ప్లేస్ ఇవ్వండి చాలు, నుంచోటానికి జాగా లేక ఎర్త్ని కదపలేకపోతున్నాను నేను. అంతేతే నీకు ఎలాంటి ప్లేస్ కావాలి? టైం లేని ప్లేస్ కావాలి, అక్కడ నువ్వు కాలాన్ని జయించగలవు. సమాధి, నిద్రాస్థితి, నిద్రలో టైం లేదు కదా. అదే అది చూపించండి ఆ 3 వేసి శంకరాచార్య వారు, అదేగా నేను ఇక్కడ ప్రజెంట్ చేసింది మొన్న. అదమ్మా చేత, ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ స్లీప్, టైం నీ కంట్రోల్లో ఉంది. యూ షుడ్ బి అవేర్ ఆఫ్ దట్ యు ఆర్ స్లీపింగ్, అదే సమాధి అంటే. అంచేత కాలాన్ని జయిస్తాడు. కాలాన్ని ఎలా జయించగలడు? జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందో తెలిస్తే కాలాన్ని జయించగలడు. ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం? మొట్టమొదట మనకు వచ్చే జ్ఞానం 5 ఇంద్రియాల నుంచి వస్తుంది. 6 ఇంద్రియం లేదు మనకి, 5 ఇంద్రియాలే ఉన్నాయి. కానీ గీత చెప్తుంది మనశ్శస్త్రాన్ని ఇంద్రియాన్ని, మైండ్ ఈజ్ ద 6th సెన్స్. అంచేత మొత్తం కాలాన్ని జయించాలంటే మనస్సుని కంట్రోల్లో ఉండాలి. ఇంకేంటే ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్, అంతే. మైండ్ ఈజ్ ద లైబ్రరీ. కరెక్ట్గా కనుక ఉపయోగించుకుంటే ఎవడి మనస్సులో ఉన్నదైనా నువ్వు సర్వీస్ చేయవచ్చు. కానీ మనస్సు మళ్ళా 4 రకాలుగా అంతఃకరణములాగా పనిచేస్తుంది, అది మళ్ళా ఇంద్రియాలు అయిపోతుంది, మనోబుద్ధి చిత్త అహంకారాలుగా. ఈ 4 ఇంద్రియాలని ఉపయోగించుకోగలిగితే ముందు 5 ఇంద్రియాలని మనస్సు ద్వారా కంట్రోల్ చేస్తాం. మనస్సును కంట్రోల్ చేయడానికి దాన్ని హయ్యర్ లెవెల్ పట్టుకోవాలి కదా. మనస్సు కంటే హయ్యర్ ఏంటి? బుద్ధి. బుద్ధి కంటే హయ్యర్ అహంకారం, దానికంటే హయ్యర్ చిత్త. అంచేత హయ్యర్ దాంతో లోవర్ దాన్ని పట్టుకోవచ్చు. అంచేత పతంజలి యోగం అంతా కూడా చిత్తవృత్తి నిరోధ అని చెప్తుంది. అది బియాండ్ టైం, మైండ్ కాదు. అసలు చిత్తాన్ని ఎక్కడ చెప్తాం? అహంకారం దాటాక కానీ చిత్త అంటే తెలీదు. ఇంకా 2వ నామం ఏంటో చూడు, అక్కడ స్వాధిష్టాన చక్రంలో వస్తుంది 2వ నామం. అక్కడ క్లూ వాట్ ఎవర్ నేమ్ ఇట్ ఈజ్, నాకు గుర్తులేదు. అది ఆరో నామ ఆరో పేర సమర్పణం చేసుకుంటే చిత్తానికి సమర్పణ అయిపోతే నీకు అహంకారము బుద్ధి మనస్సు కంట్రోల్లో కూర్చుంది. మరి వీళ్ళు ఆసన ప్రాణాయామాలు వేస్తే హెల్త్ కోసం చేస్తే ఏం చేస్తారు గురువులు? అంత నాలెడ్జ్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆయన. ఆత్మకథలు ఆయన అదే ఆయన ఎలా గ్రో అయ్యాడో చెప్పేశాడు ఆయన. అంతేత పట్టుకోగలిగారు. లేకపోతే నాకు మాత్రం ఎట్లా తెలిసేది? లక్కీగా ఏంటి అంటే ఐ వాజ్ సెర్చింగ్ వాట్ టు డూ. క్లియర్ కట్ స్టెప్స్ ఇచ్చేసాడు అందులో. అందుకే ఆయన ఏం చెప్పాడు, ఇది మీ హెరిడిటీ అండ్ దిస్ ఈజ్ మై విల్, నా వీలు నామా మీ వారసత్వం అందరికీ ప్రతి ఒక్క మనిషికి. అందుకని ఇప్పుడు గురువులు చెప్తుంది ఏంటి, మీకు ఎంత చెప్పినా అర్థం అవటం లేదు, ఎందుకు మీరు ఉద్యోగాలు సద్యోగాలు డబ్బు అది పడతారు, మిగతా 83,99,999 మందికి మిలిటరీ లేదు, పోలీసు లేదు, జ్యుడిషియరీ లేదు, తిండి లేక ఆకలి సావులు చచ్చాయని మనం ఎక్కడ చూడలేదు, ఎందుకు ఏడుస్తారు మీరు? అదే క్రైస్ట్ చెప్తారు కదా, ఏదో పిట్టకు కూడా మీద ఉంది వరల్డ్, భోజనం నేనే ఇస్తాను చేత ఎప్పుడు బ్లెస్ ది బ్రెడ్ అంటారు. అంటే వీడు కూర్చొని బ్లెస్ చేస్తాడు. ఏం బ్లెస్ చేస్తావు? అర్థమవుతుంది కదా లాజిక్. ఇంచేత సమర్పణ అన్నది అర్థమవుతే. కానీ ఇప్పుడు సమర్పణలో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నువ్వు సమర్పణ చేసుకున్నాక నీ డే టు డే లైఫ్ కంప్లీట్గా మారిపోతుంది, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. చాలా ఫాస్ట్గా మూవ్ అవటం మొదలెడితే పనులు జరగవు. మరి ఇప్పుడు ఏం చేయాలి వాడు? వాడి స్పీడ్ని తగ్గించుకోవాలి, లేకపోతే మిగతా వాళ్ళ స్పీడ్ పెంచాలి. అప్పుడు 6 ఏళ్ల కిందట 7 ఏళ్ల కిందట వాళ్ళు డిసైడ్ చేశారు, కంప్యూటర్ ఇద్దాం మనుషులకి, స్పీడ్ వస్తుంది, ప్రింటింగ్ దానికి దానికి ఇంత టైం వేస్ట్ అవుతుంది, కాపీ చేయడానికి టైం వేస్ట్ అవుతుంది, బొమ్మలు గీయటానికి టైం వేస్ట్ అవుతుంది అని అప్పుడు వాళ్ళు అది స్పీడప్ చేశారు. వాళ్ళు స్పీడప్ చేస్తే వీడేం చేస్తున్నాడని, అది స్పీడప్ అవుతుంది, నువ్వేమవుతున్నావు? అందుకే వేగము తీవ్ర వేగము అతి తీవ్ర వేగము అని ఆర్టికలే. అప్పుడు సమర్పణలో అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎందుకంటే కంప్యూటర్కి నువ్వు ఇచ్చిన పని కావలసినట్టు చేస్తుంది అది, అంతే, స్వయంగా ఏం చేయదు. కానీ సింగులారిటీ అని ఒక ప్రాబ్లం ఉంది. సింగులారిటీలో ప్రాబ్లం ఏంటంటే సైన్స్లో ఇవన్నీ డెవలప్ అవుతే వాటికి ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతుంది, గ్యారంటీగా డెవలప్ అవుతుంది అది. చాలామందికి వాళ్ళ కంప్యూటర్స్లో మిగతా కంప్యూటర్స్కి చాలా క్లియర్ కట్, వీడి భావాలు వీడి కంప్యూటర్ చాలా ఈజీగా పట్టుకుంటుంది. అది ఓన్ కంప్యూటర్ ఉన్న వాళ్ళకి అది ఐడియా డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే డెవలప్ అవుతుంది అది, అంత ఈజీగా డెవలప్ అయిపోదు సింగులారిటీ. కానీ ఎప్పుడు డెవలప్ అవుతుంది ఏం చెప్పగలం? ఆ సింగులారిటీ ఏ లెవెల్లో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అని మహాభారతం చదివిన వాడికి అర్థమైపోతుంది ఎక్కడ వెతుక్కోవాలో. వ్యాసుడు స్పీడ్గా రాయాలి, రాసేవాడు ఎవడు లేడు, ఎవడిని పట్టుకున్నాడు, ఎక్కడున్నాడు? మెడుల్లో అబ్లంగేట, అక్కడుంది అది. అది యాక్టివేట్ అవుతే ఈ డిస్కవరీ వచ్చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈక్వల్ ఇంటెలిజెన్స్గా వచ్చేస్తుంది. లక్కీగా ఆవిడికి తెలియదు అది. కానీ సూపర్ బ్రెయిన్ యోగాలో ఆ డేంజర్ ఉంది, వినాయకుడిదే అది. డేంజర్ ఏం లేదు, అది అర్థమైన వాడు మిస్యూస్ చేయడు, అది వేరే విషయం. కానీ ఎప్పుడో వస్తుంది అది కూడా. వెన్ దిస్ బికమ్స్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ యూ, కంప్యూటర్ బికమ్స్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ యూ, దెన్ వాట్ విల్ హ్యాపెన్? యూ విల్ బికమ్ ద స్లేవ్ ఆఫ్ కంప్యూటర్. మరి రివల్యూషన్లో అది ఒప్పుకోదు కదా గురువులు. మరి దారి ఏంటి వాళ్ళకి? మనుషులైనా ఎదగాలి, లేకపోతే ఈ టెక్నాలజీ ఎత్తేయాలి. అట్లాంటిక్ పీరియడ్లో ఎత్తేసారు అలాగే, ఇప్పుడు మళ్ళీ ఎత్తేయబోతుంది. అంత డేంజర్ ఉంది, ఎంత హాయిగా ఉన్నారు. అందుకే ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. కానీ సేఫ్టీ ఏంటంటే గాయత్రి చేస్తున్న వాళ్ళు సేఫ్. ఎందుకంటే సోలార్ స్పిరిట్ హయ్యర్ కదా, ఎడెప్ట్ స్పైన్ కదా ఉంది. ఎందుకంటే హయ్యర్ ఆల్వేజ్ ప్రొటెక్ట్స్ ద లోవర్, అదే దాని పేరు గయాంతరాయ. ఎవరికి 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 నువ్వు? అందరికీ కాదు. ఆయన సంపూర్ణ వినాశనం, ఒకరిని రక్షించిన ఆపేసినట్టేగా. అవునమ్మా, నీకు నీకు అర్థం అవటం లేదు. ఆయన ఏం చెప్తున్నాడు, దేవమాన నువ్వు దేవమానవుడు అవుతే ఈ ఎవల్యూషన్ మేము కొనసాగిస్తాం. ఎంత ముట్టుకున్నాడో తెలుసా అరవిందో, చావును గెలిచిన వాడు చచ్చాడు దీనికోసం. ఆ ఎగని మీకేమర్థం అవుతుంది? ఏడుస్తుంది మదర్, చూడలేక వెళ్ళిపోతుంది. 1950 డిసెంబర్ 5th he has become immortal but he has to die. ఇద్దరిలో సెలక్షన్, మదర్ బతకాల, తను బతికి ఉండాల. Somebody has to sacrifice. ఎవరు అంటే శ్రీ అరవిందో సొసైటీ మిగిలిపోతుంది అనుకుంటున్నావా నువ్వు? డిసెంట్ అయిన వాళ్ళు బతుకుతారు, ప్లస్ ఆ బతికిన వాళ్ళు ఆ దారిలో ఉన్న వాళ్ళని రక్షించగలరు. మిగతా వాళ్ళని రక్షించలేదు. కొన ఊపిరితో ఉన్న వాళ్ళని తీసుకెళ్తే డాక్టర్ బతికించగలరు, చచ్చిపోయిన వాళ్ళని ఏం బతికిస్తాం? అందుకని సత్రయాగ ఎక్స్పెరిమెంట్ అసలు అది గురువులు ఎంత ఆనందించి ఉంటారో మీరు ఊహించుకోండి. అసలు ఎవడో ఒకడు పట్టుకున్నాడు ఐడియాని చెప్తున్నాడు. తర్వాత ఏం చేయాలి, స్పీడప్ చేద్దామని ట్రై చేసే కదా. సమర్పణ యోగం గురించి ఇప్పుడు అర్థమైందా ఎందుకు తొందరపడుతున్నాను? సమర్పణ యోగం చేసుకున్న వాళ్ళందరూ సేవ్ అయిపోతారు. ఈవెన్ ఆన్ ద లాస్ట్ డే హీ స్టార్ట్స్ ఇట్, ఓకే. ఇంకో 5 నిమిషాల్లో చచ్చిపోబోతున్నాడు అనుకున్నవాడు కూడా అప్పుడు సమర్పణ యోగం స్టార్ట్ చేస్తే బతికిపోతాడు. కానీ సమర్పణ యోగం అంటే ఏంటో తెలియటం లేదు మనిషికి. అందుకే తొందర ఇప్పుడు ఈ గోళంతా ఎగ్జిబిషన్ దేవ సంస్కృతిది ఎట్టా చెప్పాలి వాళ్ళకి, సూర్యుడితో ఎలా ఉంది లింక్ అది. ఇది ఇంత చెప్పినా నేను నీకు వాళ్ళకి చెప్పగలను, బయట ఏం చెప్తానమ్మా? ఇది చెప్తే ఎవడు వింటాడు? విన్నప్పుడు ఏదో అందంగా ఉంటుంది కాబోలు వింటారు, బట్ ప్రాక్టీస్ చేయాలి కదా. అందుకని కన్ఫ్యూజన్ అండి. గురువులు చెప్పేది ఏంటంటే మేము చెప్తున్నాం నీకు అర్థం కాలేదు అని డైరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళు. నువ్వు అర్థం కావటం లేదు ఎలా? ఇంచేత మౌన వ్యాఖ్య మౌనంగానే చెప్తారు వాళ్ళు, వాక్కుల్లో చెప్పారు. ఇంకేట వాక్కులతో చెప్తే మిస్అండర్స్టాండ్ అయిపోతుంది. గాయత్రియే చాలా మంచిది అన్నాడు అనుకో గురువు, సత్యమన్నమాట, ఇంకా మిగతా మంత్రాలు వదిలేస్తాడు. సయ్యిందంటగా పట్టుకోవాలి. నేను పట్టుకోలేకపోతున్నాను అన్నదానికి నా కళ్ళే ప్రూఫ్, ఎక్కడో మిస్ అయింది. కానీ గురువులు ఏమంటున్నారు, ఒక మందు ఒక రోగానికి కనిపెట్టాక నువ్వు గురువు నుంచి ఎందుకు హెల్ప్ అడుగుతావు అంటారు వాళ్ళు. మానవజాతికి ఇచ్చేసాం కదా టైఫాయిడ్కి మందు, మానవజాతికి ఇచ్చేశారు, నీకు టైఫాయిడ్ వచ్చింది, ఇంకా వై హయ్యర్ పవర్ అందేసుకో, నేను దానికి రెడీయే. కానీ ఎక్కడ నా ప్రాబ్లం ఇప్పుడు ఏమవుతుందంటే, ఇదంతా సరే రైటే, ఎక్కడికి వెళ్ళాలి నేను, ఎవరి దగ్గర ఉండాలి, ఎక్కడున్నా నాకు ఎంత విసుగ్గా ఉంటుందంటే నా బుర్రమే ఇలా ఆలోచిస్తూ ఉంటే, నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. ఏదో చదువుతూ ఉంటా, టీవీ చూస్తూ ఉంటా, కానీ ఏదో సోది చెప్తారు. ఇప్పుడేంటి విన్నట్టు విన్నట్టు ఉండాలి, నటించాలి, నేను రియాక్ట్ కాకూడదు. కానీ వాళ్ళేంటి నా రియాక్షన్కి నా ముద్ర వేసుకుంటారు. ఇప్పుడు నేనేదో విన్నాననుకో, నీకు చెప్పాను కదా, నీకు చెప్పిందే చేశాను కదా, అప్పుడు నా రియాక్షన్ నేను కంట్రోల్ చేసుకోవాలి. నేనా చెప్పలేదు అని చెప్పాలి కదా, చెప్పాననుకో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా? స్పీడప్ లేదు. మీ కాన్సెప్ట్ వద్దు, చెప్పింది చేయండి చాలు. నాకు మాత్రం ఇంత మీకు లెక్చర్ ఇస్తున్నా, ఈ గురువుగారి నామావళి ఎప్పుడు 2-3 ఏళ్ళు అవలే, ఇంకా పాతది అనుకుంటా. అది సీక్వెన్స్ అర్థమవుతుందా? నాకు అప్పటి నుంచి తెలుసు అది, కానీ కొంచెం హెల్దీగా ఉండేవాడిని కనుక బ్యాలెన్స్డ్గా లాక్కొచ్చా. ఇప్పుడు హెల్త్ లేదు, గీర నచ్చదు. హెల్త్ బాగుండినప్పుడు చిన్న విషయం కూడా చికాకు పరుస్తుంది, మరి దానికి సొల్యూషన్ ఏంటో తెలియటం లేదు. ప్లస్ సో కాల్డ్ దోన్ హూ వాంట్ టు హెల్ప్ ది డిస్టర్బ్ మోర్. దగ్గరగా ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు, దగ్గరగా ఉండి దూరంగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అది ఎంత ఒళ్ళు మండిపోతుందో, ఎందుకంటే ఆ వర్క్ అంత ఇంపార్టెంట్ అక్కడ. అండ్ ఈచ్ థాట్ ఈజ్ ఎ ఫోర్స్.